ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
తెలంగాణ రైతన్నలకు నమస్కారం. ఈరోజు చేను కబుర్లు కార్యక్రమంలో జీవన ఎరువుల వాడకంలో గల లాభాల గురించి మేము మీకు తెలియజేయబోతున్నాం. వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించాలంటే సమగ్ర పంటల యాజమాన్యమును పాటించాలి. ఇందులో సమయంలో ఎరువులు వేయుట, సరి అయిన సమయంలో సస్యరక్షణ చేపట్టడం అనేవి ముఖ్యమైనవి. వీటిలో ఎరువుల వాడకం చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే రసాయన ఎరువుల వాడకంలో జాగ్రత్తలు పాటించాలి. సిఫార్సు కంటే ఎక్కువగా వాడితే భూసారం క్షీణించి పంటల దిగుబడులు తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జీవన ఎరువులు వాడకం చాలా అవసరం ఉంది. ఈరోజు జీవన ఎరువుల వాడకం లాభాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మనతో ఉన్నారు శాస్త్రవేత్త డాక్టర్ విమాదేవి గారు. వారిని అడిగి జీవన ఎరువుల గురించి తెలుసుకుందాం.
రైతులకు వ్యవసాయం అనగానే గుర్తుకొచ్చే అంశం ఎరువులు. క్రిమి సంహారక మందులు, పొలంలో రసాయన ఎరువులు వేయడం మానేస్తే తమ పంట భూములను రక్షించుకున్నట్టే, మనకు అన్నం పెట్టే భూములను పరిరక్షించుకున్నట్టే. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? జీవన ఎరువులను వాడటం వలన భూసార పరిరక్షణ చేయవచ్చు అని మన శాస్త్రములు చెప్తున్నారు. ఈ రోజు మనతో ఉన్నవారు డాక్టర్ విమాదేవి గారు. జీవన ఎరువుల గురించి వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, అసలు జీవన ఎరువులు అంటే ఏమిటి?
నమస్కారం. జీవన ఎరువులలో పంటలకు కావలసిన పోషక పదార్థాలైన నత్రజని మరియు భాస్వరమును లభింపజేయగల సూక్ష్మజీవులు అధిక సంఖ్యలో ఉంటాయి. వాతావరణంలో 180% నత్రజని వాయు రూపంలో ఉన్నది. ఇట్టి నత్రజనిని నేరుగా మొక్కలు గ్రహించలేవు, కాబట్టి ఈ సూక్ష్మజీవులు మాత్రమే వాయు రూపమును గల నత్రజనిని వాతావరణం నుంచి గ్రహించి అమోనియా, నైట్రేట్స్, నైట్రేట్స్ లాంటి రూపములోకి మార్చి వాటిని నత్రజని స్థిరీకరణ చేస్తాయి. అందులో 2 రకాలు, మరియు భాస్వరంను స్థిరీకరణ చేసేది ఫాస్ఫోబాక్టర్. నత్రజని స్థిరీకరణ చేసేవి రైజోబియం, ఎజోస్పైరిలం మరియు ఎజిటోబాక్టర్.
సరే మేడం, మరి జీవన ఎరువులు ఎన్ని రకాలు?
మంచి ప్రశ్నే అడిగారు. జీవన ఎరువులు 2 రకాలున్నాయి. ఒకటి నత్రజని స్థిరీకరించేవి, అది రైజోబియం, ఎజిటోబాక్టర్, ఎజోస్పైరిలం. రెండోది భాస్వరాన్ని అందుబాటులోకి తెచ్చేవి, అవి ఫాస్ఫోబాక్టీరియా.
మేడం, మరి జీవన ఎరువులను అన్ని పంటలకు వాడవచ్చా?
వాడవచ్చును. అయితే పంటలకు తగ్గట్టుగా వేరువేరు జీవన ఎరువులు లభిస్తాయి. ముఖ్యంగా మన పప్పు దినుసు పంటలు తీసుకుంటే కందికి రైజోబియం ఫర్ రెడ్ గ్రామ్, పెసరకి రైజోబియం ఫర్ గ్రీన్ గ్రామ్, మినుములకు రైజోబియం ఫర్ బ్లాక్ గ్రామ్, శనగకు రైజోబియం ఫర్ బెంగాల్ గ్రామ్, సోయా చిక్కుడుకు రైజోబియం ఫర్ సోయాబీన్, మరియు అజోస్పైరిలం ఇది సన్ఫ్లవర్కి, మిర్చికి, పత్తి, పొగాకుకి. తర్వాత ఎజిటోబాక్టర్ అనేది అన్ని కూరగాయలకు, వరికి, చెరుకుకు, మొక్కజొన్న, జొన్న, రాగి, సజ్జ, గోధుమలకు వాడచ్చు. అలాగే భాస్వరం మాత్రం అన్ని పంటలకు వాడుకోవచ్చును.
మేడం, ఈ జీవన ఎరువులు మరి ఎలా పనిచేస్తాయి?
రైజోబియం బ్యాక్టీరియా పంట వేర్లు దగ్గర ఉండే బుడిపలలో ఉంటుంది. ఇది గాలిలో నత్రజనిని తిరిగింపజేసి పంటకు అందిస్తుంది. రైజోబియం బ్యాక్టీరియా పంట వేర్లలో ఉండే బుడిపలలో ఉంటుంది. ఇది గాలిలో నత్రజనిని స్థిరీకరించ చేసేటప్పుడు సహాయం చేస్తుంది. ఈ బ్యాక్టీరియా ఎకరానికి 20-80 కిలోల వరకు నత్రజనిని తయారు చేస్తుంది.
మేడం, ఈ అజోస్పైరిల్లం అజిటోబాక్టర్ జీవన ఎరువులు ఎలా పనిచేస్తాయి?
అజిటోబాక్టర్ సూక్ష్మజీవులు మొక్కలపై ఆధారపడకుండా స్వతంత్రంగా నేలలో నివసిస్తూ గాలి నుండి నత్రజనిని తీసుకొని స్థిరీకరించే జీవులలో ఇవి ముఖ్యమైనవి. పప్పుజాతి పంటలకు కాక మిగిలిన పంటలన్నిటికీ దీన్ని ఉపయోగించుకోవచ్చు.
మేడం, భాస్వరం జీవన ఎరువులు ఎలా పనిచేస్తాయి?
ఫాస్ఫో బాక్టీరియాలో బాసిలస్ సూడోమోనాస్ సూక్ష్మజీవులు అలాగే ఆస్పర్జిలస్ పెన్సీలియం శిలీంధ్రాలు ముఖ్యమైనవి. ఇవి నేలలో స్వతంత్రంగా జీవిస్తాయి. భూమిలో బిగుసుకుపోయి లభ్యం కాని స్థితిలో ఉన్న భాస్వరాన్ని లభ్యమయ్యే విధంగా మారుస్తాయి. మొక్క వేళ్ల దగ్గర వీటి చర్య చురుగ్గా ఉండి జీవ ప్రక్రియ తోడ్పడతాయి. దీని ఫలితంగా దిగుబడి పెరుగుతుంది. దీన్ని అన్ని పంటల్లో వేసుకోవచ్చు.
సరే మేడం, మరి జీవన ఎరువులను ఎలా వాడాలి, వాడే విధానం వివరించండి.
ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయమే. జీవన ఎరువులు వాడే పద్ధతులు మూడున్నాయి. ఒకటి విత్తన శుద్ధి, ఒకటి నారు శుద్ధి, మూడవది దుక్కిలో చల్లుట.
సరే మేడం, మరి విత్తన శుద్ధి పద్ధతిని వివరిస్తారా?
చాలా సులభమైన పద్ధతి ఇది. బెల్లం లేదా చక్కెర నీళ్లలో కరిగిన తరువాత 15 నిమిషాల పాటు మరుగపెట్టాలి. 15 నిమిషాల తరువాత కిందకు దించి చల్లార్చాలి. బెల్లం లేదా చక్కెర నీళ్లలో 200 గ్రాములు రైజోబియం కల్చర్ కలిపి జావలాగా తయారు చేయాలి. 1 ఎకరానికి వాడదలుచుకున్న విత్తనానికి రైజోబియం జావ కలపాలి. విత్తనపుపై పొర హాని కలగకుండా విత్తనానికి పూర్తిగా సమానంగా అంటే విధంగా కలపాలి. ఇలా కల్చర్ కలిపిన విత్తనాలను సుమారు 30 నిమిషాలు నీడలో ఆరబెట్టి ఆ తరువాత విత్తుకోవాలి.
మేడం, అలాగే నారు శుద్ధి పద్ధతిని కూడా వివరిస్తారా?
విత్తన శుద్ధిలాగే నారు శుద్ధి కూడా సులభమైనదే. 50 గ్రాముల కల్చర్ ను 10 లీటర్ల నీటి యందు బాగా కలిపి ద్రావకము తయారు చేసి అట్టి ద్రావకములో నాటే పంటలను నానబెట్టాలి. 20-30 నిమిషాలు నానబెట్టిన తర్వాత నాటాలి. ఈ నారు శుద్ధికి వాడేవి అజిటోబాక్టర్ అజోస్పైరిలం మాత్రమే.
అలాగే ఈ జీవన ఎరువులను దుక్కిలో చల్లుట గురించి కూడా వివరిస్తారా?
అలాగే, దుక్కిలో చల్లుకుంటే లాభాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 2 కిలోల కల్చర్ ను 1 క్వింటాలు మాగిన పశువుల ఎరువులో గాని ఇసుకలో గాని కలిపి దుక్కిలో లేదా మొక్కల సమీపములో చల్లి నీరు పెట్టాలి.
అలాగే మేడం, మరి ఈ జీవన ఎరువులను పంట కాలంలో ఎన్నిసార్లు వాడవచ్చు?
చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ జీవన ఎరువులు అనేది పంట కాలమును బట్టి వాడుకోవాలి. తక్కువ పంట కాలం అయితే 1-2 సార్లు, పెద్ద పంట కాలం అయితే 2-3 సార్లు వాడుకోవచ్చు.
చాలా మంచిగా చెప్పారు మేడం. మరి ఈ జీవన ఎరువులు ఎంతకాలం వాడవచ్చు?
ఇది ప్రతి రైతు కూడా తెలుసుకోవాల్సిన విషయమే. ప్రతి ప్యాకెట్ పైన వాటి కాల పరిమితి రాసి ఉంటుంది. తయారు చేసిన తేదీ మరియు గడువు తేదీని చూసి వాడవచ్చు. సాధారణంగా వీటికి 6 నెలలు పనిచేస్తాయి. కల్చర్ ప్యాకెట్ పైన సూచించిన గడువు తేదీ లోపల మాత్రమే వాడాలి. కల్చర్ ప్యాకెట్ చల్లని మరియు తేమ లేని ప్రదేశములో సూర్యకాంతి మరియు వేడి తగలకుండా భద్రపరచాలి. 1 ఎకరాకు 2 ప్యాకెట్ల కల్చర్ను మాత్రమే ఉపయోగించాలి.
మేడం, మరియు జీవన ఎరువులను పురుగు మందులతో కలిపి వాడవచ్చా?
లేదు, ముందుగా క్రిమి సంహారక మందులతో శుద్ధి చేసి తరువాత ఈ ద్రావకము అంటే విత్తన శుద్ధి కోసం చేసిన జావను విత్తనాలకు పట్టించాలి. అప్పుడు 2 ప్యాకెట్లు 1 ఎకరాకు వాడవలసి ఉంటుంది.
మేడం, మరి జీవన ఎరువుల వల్ల కలిగే లాభాల గురించి చెప్తారా?
ఎన్నో లాభాలున్నాయి. చాలా మంచిగా తెలుసుకోవాల్సిన విషయం ఇది. ముందుగా మనకేంటంటే నత్రజని 30% వరకు రసాయన ఎరువుల కంటే ఆదా చేసుకోవచ్చు. అలాగే నీడలో ఆరబెట్టి ఎరువులను 6 నెలల వరకు నిల్వ పెట్టుకోవచ్చు. నేల స్వభావము కూడా అభివృద్ధి చెందుతుంది. హార్మోన్లు, ఆక్సిజన్లు, ఎంజైమ్స్, విటమిన్స్ వంటివి ఉత్పత్తి చేయగలవు. అందుకుగాను మొక్కలు పెరుగుదలకు దోహదపడతాయి. 25-30% వరకు దిగుబడులు పెరుగుతాయి. ఎటువంటి దుష్ప్రభావము లేకుండా తరువాత పంటకు కూడా లభిస్తాయి. తక్కువ ఖర్చుతో కూడినందువలన చిన్నకారి మరియు సన్నకారు రైతులకు అందుబాటులో ఉంటాయి.
మేడం, మరి జీవన ఎరువుల వల్ల నష్టాలు కానీ హాని కానీ ఉందా?
ఏమీ లేదు. నష్టం కానీ హాని కానీ ఏమీ ఉండవు. కాకపోతే చేతులకి గ్లౌజ్ వేసుకుని విత్తన శుద్ధి చేసుకోవాలి.
మేడం, మరి జీవన ఎరువులు మరియు రసాయన ఎరువులు కలిపి వాడవచ్చా?
వాడవచ్చు. కాకపోతే ఒక వారము నుంచి 10 రోజుల ముందు కానీ వెనుక కానీ వాడాలి. ఎందుకనగా జీవన ఎరువుల్లో సూక్ష్మజీవులు ఉంటాయి, అవి కొంచెం దెబ్బతింటాయి.
మేడం, ఈ జీవన ఎరువులకు ఏమైనా సబ్సిడీ లభిస్తుందా?
ఉన్నాయి, సబ్సిడీలు ఉన్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వమే కాక కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సబ్సిడీలు ఇస్తాయి. కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, అవేంటంటే NFSM అనగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, అందులో 50% సబ్సిడీ ఇస్తారు. అలాగే ఐసోపామ్ స్కీమ్ అంటే ఇంటిగ్రేటెడ్ స్కీమ్ ఆన్ ఆయిల్ సీడ్స్ పల్సెస్ అండ్ మేట్స్, దీంట్లో కూడా 50% సబ్సిడీ ఇస్తారు. అలాగే మన రైతు శిక్షణ కేంద్రం వారు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా 100% సబ్సిడీ ద్వారా ఇస్తారు.
మేడం, ఈ జీవన ఎరువులు కొనుగోలు చేసే సమయం ఏమిటి, అలాగే ఫోన్ నెంబర్ కూడా చెప్పండి.
10:30 నుంచి 5 గంటల వరకు ఆఫీస్ వేళలలో దొరుకుతుంది. ఇది జీవన ఎరువుల ఉత్పాదక ప్రయోగశాల, ARI క్యాంపస్, రాజేంద్ర నగర్, హైదరాబాద్ లో ఉంది. దీని ఫోన్ నంబర్ కూడా తెలుసుకోండి. జీవన ఎరువులు దొరికే ప్రయోగశాల నంబర్ 0402002699.
విన్నారుగా రైతన్నలు, ఇప్పటి వరకు మన చేను కబుర్లు కార్యక్రమంలో జీవన ఎరువులు వాడకంలో గల లాభాలను గురించి తెలుసుకున్నారు కదా. మరి వాటిని చక్కగా పాటించి అధిక దిగుబడులు పొందాలని ఆశిస్తూ ఈరోజు చేను కబుర్ల కార్యక్రమాన్ని ముగిస్తూ తిరిగి వచ్చే వారం మరింత నూతన కార్యక్రమంలో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు, నమస్కారం. జీవన ఎరువులను వాడండి, భూసారాన్ని పరిరక్షించండి. మీకోసం మరొకసారి జీవన ఎరువుల ఉత్పాదక ప్రయోగశాల ఫోన్ నంబర్ 0402002699. ఇంతటితో సెలవు, నమస్కారం.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుకబుర్లు.
లేమ్మా స్వాతి, లే, తెల్లవారింది, లేచి తయారవ్వు, కాలేజీకి వెళ్దు గాని.
లేదమ్మా, తలనొప్పిగా నీరసంగా ఉంది, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి.
ఏంటమ్మా, ఒంట్లో బాగాలేదా? ఏ చూడనివ్వు. అవును, ఒళ్ళంతా నిప్పులుగా కాలిపోతుంది, జ్వరంగాని వచ్చిందా ఏమిటి?
ఏమోనమ్మా, కావచ్చు. మొన్నటి వరకు బోళ్ళన్ని మాత్రలు మింగాను, కాని మళ్లీ జ్వరం వచ్చింది. మళ్లీ మాత్రలు మింగాలా? నా వల్ల కాదు.
అలా అంటే ఎలా స్వాతి? క్రిందటిసారి జ్వరం వచ్చినప్పుడే చాలా ఖర్చు అయింది, అయినా కానీ మళ్ళీ ఆసుపత్రికి వెళ్ళాలి. ఆరోగ్యం చెడిపోతూ ఉంటే చూస్తూ ఉండలేం కదా.
స్వాతి, స్వాతి, ఏం చేస్తున్నావే, ఎక్కడున్నావు?
రామ్మా భవాని, రా, వచ్చి కూర్చో. మొన్నటి వరకు జ్వరంతో బాధపడింది, ఈ మధ్య తగ్గిందనుకుంటే మళ్ళీ వచ్చింది.
అవునా ఆంటీ, అందుకే చిక్కిపోయినట్టుంది. మరి హాస్పిటల్లో చూపించకపోయారా? టెస్టులు చేస్తే అసలు సమస్య ఏంటో తెలుస్తుంది కదా.
ఆ మళ్ళీ హాస్పిటల్కి నేను రానమ్మా. డాక్టర్ 100 పరీక్షలు చేసి 1000 మాత్రలు ఇస్తారు, వాటిని భరించడం నా వల్ల కాదు.
అయ్యో, అలా అంటే ఎలా స్వాతి? ఏం సమస్య ఉందో ఏమిటో, నీకు మళ్ళీ మళ్ళీ జ్వరం వస్తుంటే చూడలేకపోతున్నా. పరీక్షలన్నీ చేస్తే అదేంటో తెలిసిపోతుంది కదా.
అవును స్వాతి, ఆంటీ చెప్పింది కరెక్టే కదనే. కొంచెం మా మాట విని హాస్పిటల్కి వెళ్ళు.
సరే భవాని, వెళ్తానే.
స్వాతి, ఇప్పుడెలా ఉంది తల్లి, తగ్గిందా కొంచెమైనా?
అమ్మా, నిన్నటితో పోలిస్తే ఇప్పుడు కొంచెం పర్వాలేదు.
స్వాతి, లేచి కొంచెం ముఖం కడుక్కో, ఏదైనా తిందువు గాని. ఈసారైనా మాత్రలు సరిగ్గా వేసుకో, నిన్న డాక్టర్ గారు చెప్పారు కదా.
ఏంటి స్వాతి, ఇప్పుడు ఎలా ఉంది? నిన్న డాక్టర్ని కలిసావా? డాక్టర్ ఏమన్నారు? ఏంటంటే సమస్య? ఎందుకు మళ్ళీ మళ్ళీ జ్వరం ఇలా వస్తూ పోతుంది?
రావే కూర్చో. ఏం లేదే, పోయినసారి డాక్టర్ని కలిసినప్పుడు 30 రోజులకు సరిపడా మందులు ఇచ్చాడు, నేనేమో సగం కూడా వేసుకోలేదు. అందువల్ల జ్వరం కలిగించే బ్యాక్టీరియా చనిపోలేదట, అందుకే మళ్ళీ మళ్ళీ వస్తుంది. యాంటీబయోటిక్స్ని పూర్తిగా వాడకపోవడం దీనికి కారణమని డాక్టర్ చెప్పారు.
ఓ, అదన్నమాట అసలు విషయం. యాంటీబయోటిక్స్ గురించి మాకు కోర్సులో చెప్పారు, కావాలంటే వాటి వల్ల వచ్చే అనర్థాలు చెప్తాను విను.
వాటి వల్ల వచ్చే అనర్థాలే కాదే, ముందు అసలు యాంటీబయోటిక్స్ అంటే ఏమిటో చెప్పే, అది తెలుసుకుంటా.
అవునే, అదే చెప్తా ముందు. యాంటీబయాటిక్ అంటే శరీరంలో బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిములు ప్రవేశించడం వలన వ్యాధి వ్యాపించినప్పుడు ఆ పరిస్థితి ఎదుర్కోవడానికి మందుల రూపంలో శరీరంలోనికి పంపే రసాయన పదార్థం. దీనికి సూక్ష్మక్రిములు నశింపజేసే శక్తి ఉంటుంది. ప్రపంచంలో మొట్టమొదటిగా 1920వ సంవత్సరంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్స్ కనుగొన్నారు. కానీ దాని వాడకం మాత్రం 1940వ సంవత్సరంలో ప్రారంభమైంది. ఇప్పటికీ ఎన్నో యాంటీబయాటిక్స్ కనుగొన్నా మానవ ఆరోగ్య దృష్ట్యా ఈ పరిశోధన కొనసాగుతూనే ఉన్నది. జంతువులకు, వృక్షాలకు, పంటలకు కూడా యాంటీబయాటిక్స్ వాడతారు.
యాంటీబయాటిక్స్ వల్ల ఉపయోగాలు బాగానే ఉన్నాయి. అయితే నేను ఇప్పటి నుంచి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా అవి వాడతాను.
యాంటీబయాటిక్స్ అనేవి ఆరోగ్యానికి మంచివే, కానీ వాటిని అనవసరంగా వాడడం, ఎక్కువగా వాడడం జరిగినప్పుడు దానిని ఆకర్షించే బ్యాక్టీరియా పరిమాణం తగ్గి నిరోధించే బ్యాక్టీరియా పరిమాణం పెరిగే అవకాశం ఎక్కువ అవుతుంది. అందువలన తీసుకున్న యాంటీబయాటిక్స్ బ్యాక్టీరియా పెరుగుదలను అరికట్టి సామర్థ్యం తగ్గిపోతుంది. దాంతో వ్యాధికారక బ్యాక్టీరియా పరిమాణం పెరుగుతుంది. దీనినే యాంటీబయాటిక్ ప్రతిఘటన లేదా వ్యతిరేకత లేదా నిరోధకత అంటారు. ఈ స్థితి వస్తుందని యాంటీబయాటిక్ను కనుగొన్నప్పుడే శాస్త్రవేత్తలు ఊహించారు, హెచ్చరించారు కూడా. కానీ యాంటీబయాటిక్ గల స్వస్థత గుణమే శరవేగంగా దాని ఉత్పత్తిని, వాడకాన్ని పెంచేసింది. ఈ ప్రక్రియ కొనసాగడం వలన ఇప్పటికే కొన్ని బ్యాక్టీరియాల పట్ల నిరోధకత వచ్చేసింది. ప్రస్తుతం ఇది ప్రపంచ ప్రజారోగ్య సమస్యగా చూడబడుతున్నది.
యాంటీబయాటిక్ ప్రతిఘటన వాడకంలో తేడాల వల్ల ఇన్ని సమస్యలు ఉన్నాయా? అసలు యాంటీబయాటిక్ ప్రతిఘటనకు కారణాలు ఏంటి?
స్వంత వైద్యం చేసుకోవడం, విచక్షణ రహితంగా యాంటీబయాటిక్స్ వాడడం, యాంటీబయాటిక్ ఎన్ని రోజులు తీసుకోవాలో అన్ని రోజులు తీసుకోకుండా అసంపూర్తిగా వదిలివేయడం, వ్యవసాయంలో కూడా విపరీతంగా యాంటీబయాటిక్స్ వాడడం, ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే యాంటీబయాటిక్స్లో 50% వ్యవసాయంలోనే వాడుతున్నారని అంచనా. జంతువులకు, మొక్కలకు యాంటీబయాటిక్స్ వాడటం వలన వాటిని ఆహారంగా తీసుకునే మానవులలో యాంటీబయాటిక్ ప్రతిఘటన పెరుగుతుంది.
యాంటీబయాటిక్ ప్రతిఘటనకు ఇన్ని కారణాలు ఉన్నాయా? అయితే మరి అవి జరగకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
వైరల్ ఇన్ఫెక్షన్లకు యాంటీబయాటిక్ వాడవద్దు. ఉదాహరణకు జలుబు, ముక్కు కారడం, గొంతు గరగర మొదలైనవి. వైద్యుల సలహా మేరకే యాంటీబయాటిక్ని వాడాలి. ఎంతకాలం యాంటీబయాటిక్స్ను వాడమన్నారో అంతకాలం పూర్తి మోతాదును వాడాలి. మిగిలిపోయిన మందులని ఎవరికీ ఇవ్వద్దు, ఎవరి దగ్గర తెచ్చుకోవద్దు. వాడగా మిగిలినవి పారేయాలి. సబ్బుతో, నీళ్లతో తరచూ చేతులను కడుక్కోవాలి. కడుక్కున్నప్పుడల్లా 20 సెకండ్ల పాటు కడుక్కుంటే మంచిది. దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు టిష్యూ పేపర్ వాడటం మంచిది. వాంతులైనా, విరోచనాలు అవుతున్నా తరచూ చేతులు కడుక్కోవాలి. ఆ సమయంలో వంట చేయకపోతే మంచిది. అపరిశుభ్ర పరిసరాలున్న చోట అస్సలు ఆహారం తీసుకోవద్దు. ముఖ్యంగా రోడ్ల పక్క పానీపూరి, చాట్ మొదలైనవి వడ్డించే వాళ్ళు చేతులనే ఉపయోగించవలసి వస్తుంది. అలాంటి చోట్ల ఎంతవరకు పరిశుభ్రతను శాసించగలం? కనుక వాటికి దూరంగా ఉండడమే శ్రేయస్కరం. అందువలన వ్యాధులకు దూరంగా ఉండగలం.
మన ఆరోగ్యానికి హాని కలిగించే బ్యాక్టీరియా అసలు ఏ విధంగా మన శరీరంలోకి వస్తుంది? అది ఇతరులకు ఎలా సోకుతుంది?
మనిషిని చేరిన వ్యాధి నిరోధక బ్యాక్టీరియా కుటుంబానికి, ఇరుగు పొరుగు వారికి చేరుతుంది. పశువుల ఎరువు ద్వారా పంటలకు చేరుతుంది. పంటను భుజించినప్పుడు మానవ జీర్ణాశయాన్ని చేరుతుంది. చికిత్స కోసం హాస్పిటల్లో చేరినప్పుడు వ్యాధి నిరోధక బ్యాక్టీరియా ఇతర రోగులకు చేరుతుంది. ఆ రోగులు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ద్వారా ఇతరులకు సోకుతుంది.
ఏంటి, కేవలం మనుషుల ద్వారా మాత్రమే వస్తుందా బ్యాక్టీరియా? మరి ఇంకా వేరే వాటి ద్వారా రాదా?
ఎందుకు సంభవించదు, జంతువుల ద్వారా కూడా సంభవిస్తుంది. జంతువుల మాంసం సరిగా వండకపోయినప్పుడు వ్యాధి నిరోధక బ్యాక్టీరియా మనిషి శరీరాన్ని చేరుతుంది.
అమ్మా భవానీ, యాంటీబయాటిక్ ప్రతిఘటన వల్ల వచ్చే అనర్థాలు తగ్గించడానికి ఏ మార్గమూ లేదా?
ఎందుకులేవాంటి, ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ 4 మార్గాలను సూచిస్తున్నది. అవేంటంటే, యాంటీబయాటిక్ ప్రతిఘటన మీద నిరంతరం నిఘా పెట్టుకుని ఉండడం, అవసరమైతే వెంటనే స్పందించడం, యాంటీబయాటిక్ వాడకం పట్ల విచక్షణతో వ్యవహరించడం, దీని పట్ల ఆరోగ్య కార్యకర్తలకు, ప్రజలకు అవసరమైనంత అవగాహనను కల్పించడం, వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేనిదే యాంటీబయాటిక్లు అమ్మకుండా ప్రభుత్వం చట్టం తేవడం, హాస్పిటళ్లు, క్లినిక్లు, డిస్పెన్సరీలు మొదలైన ఆరోగ్య సంరక్షణ అందించే ప్రాంతాలలో పరిశుభ్రతను పాటించడం, చేతుల శుభ్రతను ఎక్కువగా వ్యాప్తి చేయడం.
అవునావే, యాంటీబయాటిక్ వాడకంలో తేడా వల్ల ఇన్ని అనర్థాలు ఉన్నాయా? అయితే ఇకపై డాక్టర్ గారు ఇచ్చిన మందులన్నీ క్రమం తప్పకుండా వేసుకుంటా.
భవాని, చాలా బాగా చెప్పావు తల్లి. నీ వద్ల చాలా విషయాలు తెలిసాయి. వీటిని స్వాతి తప్పక పాటించేలా చూస్తా, అలాగే నేను కూడా పాటిస్తా.
సరే ఆంటీ, మరి నాకు ఆలస్యం అవుతుంది, వెళ్ళొస్తాను. మందులు సరిగా వాడేలా చూడండి. స్వాతి జాగ్రత్త, వెళ్ళొస్తా.
సరేనమ్మా, జాగ్రత్తగా వెళ్ళిరా.
శ్రోతలకు నమస్కారం. ప్రతి వారం మన చేనుకబుర్లు కార్యక్రమంలో ఏదో ఒక వంటకం గురించి నేర్చుకుంటున్నాం కదా. ఈ వారం కొర్రలతో చేయగల తీపి వంటకం గురించి తెలుసుకుందామా? మరి శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉన్నారు కదూ. ముందుగా మనకు కావలసిన పదార్థాలేంటో చూసేద్దామా? కొర్రల అప్పం తయారీకి కావలసిన పదార్థాలు: కొర్రలు 1/2 కప్పు, తురిమిన కొబ్బరి 1/4 కప్పు, బెల్లం 6 చిన్నగడ్డలు, గోధుమ పిండి 3 చెంచాలు, బియ్యం పిండి 3 చెంచాలు, బేకింగ్ సోడా సరిపడనంత, యాలకులు 4, చిన్న అరటిపండు 1. అరటిపండు తీపి శాతాన్ని అధికం చేస్తుంది, అందువలన అరటిపండు వేసుకోవచ్చు లేదా వేసుకోకపోవచ్చు. అరటిపండు వేసుకుంటే 2-3 రోజుల్లోనే తినేయాలి, లేకపోతే పాడు కావచ్చు. నెయ్యి వేయించడానికి సరిపడినంత. అందరూ రాసుకుంటున్నారు కదూ. మనందరి కోసం కావాల్సిన పదార్థాలేంటో ఇంకోసారి చూసేద్దామా? శ్రోతలు మరోసారి కావాల్సిన పదార్థాలేంటో చెప్పేస్తున్నా, రాసుకోండి. కొర్రలు 1/2 కప్పు, తురిమిన కొబ్బరి 1/4 కప్పు, బెల్లం 4 చిన్నగడ్డలు, గోధుమ పిండి 3 చెంచాలు, బియ్యం పిండి 3 చెంచాలు, బేకింగ్ సోడా సరిపడినంత, యాలకులు 4, చిన్న అరటిపండు 1, నెయ్యి వేయించుకోవడానికి సరిపడినంత. ఇక మనం తయారీ విధానం చూసేద్దామా? కొర్రలను శుభ్రంగా కడిగి సరిపడినంత నీరు పోసి 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. కొర్రలు నానిన తరువాత నీటిని వడపోసి మిక్సీలో వేసి తిప్పుకోవాలి. కావాలనుకుంటే ఆ మిశ్రమానికి కొంచెం నీటిని కూడా కలుపుకోవచ్చు. ఈ మిశ్రమానికి తురిమిన కొబ్బరి, బెల్లం, యాలకులు, అరటిపండు కలిపి మెత్తగా అయ్యే వరకు మిక్సీలో వేసి తిప్పుకోవాలి. ఆ మెత్తని మిశ్రమానికి బియ్యం పిండి మరియు గోధుమ పిండిని చేర్చి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఈ మిశ్రమానికి అవసరమైతే నీరు కూడా చేర్చుకోవచ్చు. ఈ విధంగా నీరు చేర్చిన పిండి ముద్దను 1/2 నుండి 2 గంటల వరకు వదిలి ఉంచాలి. తరువాత పిండి ముద్దకు బేకింగ్ సోడాను కలుపుకొని అప్పాలుగా చేసుకోవాలి. ఆ అప్పాలను తగినంత నెయ్యి వేసుకుని కాల్చుకోవాలి. విన్నారుగా, ఎంతో రుచికరమైన అప్పాలు ఎలా తయారు చేసుకోవచ్చునో. అయితే ఇంకెందుకండి ఆలస్యం, చకచకా చేసేసుకుందాం. ఈ రుచికరమైన కొర్రల అప్పంలో ఎన్నో పోషక విలువలున్నాయి, అవేంటో విందామా? శక్తి 473 కిలోకాలరీలు, ప్రోటీన్లు 13.65 గ్రాములు, క్రొవ్వులు 3.51 గ్రాములు, పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్నాయండి, పీచు పదార్థాలు 95.03 గ్రాములు. ఇక విటమిన్ల విషయానికి వస్తే విటమిన్ ఇ 0.78 మిల్లీగ్రాములు, విటమిన్ B1 0.26 మిల్లీగ్రాములు, విటమిన్ B2 0.09 మిల్లీగ్రాములు, నియాసిన్ 2.21 మిల్లీగ్రాములు, విటమిన్ B6 0.23 మిల్లీగ్రాములు, పాంటతోనిక ఆమ్లం 2.39 మిల్లీగ్రాములు. ఈ వంటకంలో ఆరోగ్య లాభాలు కూడా ఎన్నో ఉన్నాయి. అవేంటంటే, మధుమేహం కారకాలను తగ్గిస్తుంది, కొవ్వులను తగ్గిస్తుంది, యాంటీ ఆక్సిడెంట్ శాతం ఎక్కువగా ఉండడం వలన ఇది శరీరంలోని ఎసిడిక్ ఆమ్లాలను నివారిస్తుంది, పీచు పదార్థాల శాతం అధికంగా ఉండడం వలన జీర్ణశక్తిలోనూ ప్రధాన పాత్ర పోషిస్తుంది. విన్నారు కదండి ఈ వారం రుచికరమైన వంటకం. వచ్చే వారం మరో వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.
ఆగస్ట్ 10వ తేదీన అంటే పోయిన బుధవారం మీరంతా మీ పిల్లలకు నులిపురుగుల మందును ఇప్పించారా? ఇప్పించి ఉంటే చాలా మంచిది. ఇప్పించకపోతే ఆగస్ట్ 17వ తేదీన అంటే ఇవాళే తప్పక ఇప్పించండి. కొందరు అనుకుంటూ ఉంటారు మా పిల్లలకు నులిపురుగుల సమస్య లేదు అని. అందుకోసం వాళ్ళకెందుకు ఇప్పించాలంటే వాటి కారణాలు తెలుసుకుందాం. సమాజంలో నులిపురుగుల సంక్రమణని నియంత్రించడానికి పిల్లలందరికీ నులిపురుగులు నిర్మూలనం చేయటం అవసరం. పిల్లలు దీర్ఘకాలం పాటు నులిపురుగులు కలిగి ఉన్న వ్యాధి లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే అది వారి ఆరోగ్యం, విద్య మరియు పిల్లల సంపూర్ణ అభివృద్ధికి దీర్ఘకాలికం పాటు ప్రభావితం చేస్తుంది. నులిపురుగుల నిర్మూలన మాత్ర పిల్లలకు మరియు పెద్దలకు అందరికీ సురక్షితం మరియు లాభకరం. నులిపురుగుల నిర్మూలన మాత్ర పిల్లల సంపూర్ణ శారీరక మరియు మానసిక అభివృద్ధికి తోడ్పడుతుంది. నులిపురుగుల నుండి మిమ్మల్ని మీరు సంరక్షించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు. మీ గోర్లు శుభ్రంగాను చిన్నవిగాను ఉంచుకోవాలి. ఎల్లప్పుడూ పరిశుభ్రమైన నీటినే తాగాలి. ఆహారాన్ని కప్పి ఉంచుకోవాలి. పండ్లను మరియు కాయగూరలను శుభ్రమైన నీటితో కడగాలి. భోజనం చేసే ముందు మరియు మరుగుదొడ్డిని ఉపయోగించిన తరువాత మీ చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలి. మీ పరిసరాలని శుభ్రంగా ఉంచుకోవాలి. బూట్లు ధరించండి. బహిరంగ ప్రదేశాలలో మల విసర్జన చేయకపోవటం, ఎల్లప్పుడూ మరుగుదొడ్డినే ఉపయోగించడం. విన్నారు కదండి, ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తారని ఆశిస్తూ నిలుపురుగుల నుండి మిమ్మల్ని మీరు సంరక్షించుకుంటారని కోరుకుంటున్నాము. ఈ వారం విజ్ఞాన గనిలో ప్రశ్నలు కూడా నిలుపురుగుల గురించే. విజ్ఞాన గని శీర్షికకు స్వాగతం. ముందుగా గత వారం ప్రశ్నలు, వాటికి సమాధానాలు, విజేతల వివరాలు తెలుసుకుందాం. గత వారం మొదటి ప్రశ్న, ఐఎస్ఐ సర్టిఫికేషన్ గుర్తు ఏ ఉత్పత్తుల మీద ఉంటుంది? సమాధానాలు: ఏ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, బి ప్లాస్టిక్ వస్తువులు. దీనికి సరైన సమాధానం ఏ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు. ఎందుకంటే ఐఎస్ఐ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, అంటే ఉత్పత్తులపై వేసిన సర్టిఫికేషన్ గుర్తు. వాటి వాడకం సురక్షితమైనదని స్పష్టీకరిస్తుంది. అందుకే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, టెక్స్టైల్స్, కెమికల్, క్రిమిసంహారకాలు, సిమెంట్ కాంక్రీట్ ఉత్పత్తులు, ఆప్టికల్ సామగ్రి, ఆటోమొబైల్ భాగాలు, ఆహార పానీయాలు మొదలగు ఉత్పత్తులపైన ఐఎస్ఐ సర్టిఫికేషన్ గుర్తు చూసి కొనడం శ్రేయస్కరం. గత వారం రెండో ప్రశ్న, టీపొడిలో ఇనుప రజన కల్తీని ఎలా కనుక్కోవచ్చు? సమాధానాలు: ఏ టీపొడిని నీటిలో వేయడం ద్వారా, బి టీపొడిని కాగితం మీద పోసి అయస్కాంతంని తిప్పడం ద్వారా. దీనికి సరైన సమాధానం బి టీపొడిని కాగితం మీద పోసి అయస్కాంతంని తిప్పడం ద్వారా. ఎందుకంటే టీపొడిలో సాధారణంగా ఇనుపరజును కలుపుతారు. దీన్ని పరీక్షించడానికి టీపొడి కాగితంపై పలచగా పరుచుకోవాలి. అయస్కాంతమును టీపొడి దగ్గరగా అటు ఇటు తిప్పాలి. టీపొడిలో ఇనుపరజును కలిసి ఉంటే అది అయస్కాంతముకు అతుక్కుని ఉంటుంది. ఒకవేళ అయస్కాంతముకు ఇనుపరజును అతుక్కోకపోతే ఆ టీపొడిలో కల్తీ లేనట్టే. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానం పంపిన వారు శ్రీహితులు డాక్టర్ స్వరూప దోమలగూడ, వి విద్యాసాగర్ సిరిసిల్ల, శివరాజీవ్ నర్సీపట్నం, చెల్లం వెంకరాజం సిరిసిల్ల, బి రాజమ్మ ఖమ్మం, పి రవీందర్ నర్మేట, ఎంఏ నాయుడు శ్రీకాకుళం, సిస్టా ఈశ్వర్ కాకినాడ, శ్రీమణి నర్సాపురం. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవ్వరూ లేరు. రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు కృష్ణవేణి బాన్స్వాడ, అప్పు ఒంగోల్, వసంత్ చిన్నబగ్గ. వీరందరికీ మా చేనుకబుర్ల తరపున అభినందనలు. ఇక ఈ వారం మొదటి ప్రశ్న, శరీరంలో ఏ భాగంలో నులిపురుగులు గుడ్లు పెడతాయి? సమాధానాలు: ఏ పొట్టలో, బి మలద్వారం వద్ద. ప్రశ్న మరొక్కసారి, శరీరంలో ఏ భాగంలో నులిపురుగులు గుడ్లు పెడతాయి? సమాధానాలు: ఏ పొట్టలో, బి మలద్వారం వద్ద. ఈ వారం రెండో ప్రశ్న, నులిపురుగులు ఏ పోషక లోప వ్యాధిని కలిగిస్తాయి? సమాధానాలు: ఏ రక్తహీనత, బి రేచికటి. ప్రశ్న మరొకసారి, నులిపురుగులు ఏ పోషక లోప వ్యాధిని కలిగిస్తాయి? సమాధానాలు: ఏ రక్తహీనత, బి రేచికటి. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే రెండు ఏ అని, బి అయితే రెండు బి అని మీ పేరు ఊరు టైప్ చేసి 9492927422 నంబర్ మరొకసారి 9492927422 కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేనుకబుర్లలో విజేతలుగా ఉండాలని ఆశిస్తూ ఇక సెలవు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో. రైతన్నా మేలుకో, లోకాన్ని ఏలుకో.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.